శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సచ్చరిత్రము 32వ అధ్యాయము. ఈ అధ్యాయంలో హేమాడ్ పంతు రెండు విషయాలను వర్ణించను. మొదటిది, బాబా తన గురువును అడవిలో ఎలా కలుసుకున్నారు, వారి ద్వారా దైవాన్ని ఎలా కనుగొన్నారు. రెండవది, గోఖలే గారి భార్య 3 రోజులు ఉపవాసింప నిశ్చయించుకొనగా ఆమెచే బాబా ఎలా ఉపవాస దీక్షను మాన్పించారు. ఈ కథా ప్రారంభమున హేమాడ్ పంతు సంసారాన్ని అశ్వత్థ వృక్షంతో పోలుస్తూ గీతలో చెప్పిన ప్రకారం దాని వ్రేళ్లు పైన, కొమ్మలు కింద కలవనని, దాని కొమ్మలు కింద వైపు మీద వైపు కూడా వ్యాపించి ఉన్నాయి. అవి గుణములచే పోషింపబడుతున్నవి. దాని అంకురాలు ఇంద్రియ విషయాలు. దాని వ్రేళ్లు కర్మను చేయించుచు మానవ ప్రపంచం వరకు వ్యాపించి ఉన్నాయి. దాని స్వరూపం కాని, దాని ఆధారం కాని, దాని ఆద్యంతాలు కాని ఈ లోకమున తెలియరావు. వైరాగ్యమను పదునైన కత్తితో ఈ బలమైన వేళ్లుగన అశ్వత్థ వృక్షాన్ని నరికి ఏ అతీత మార్గమును అనుసరించిన తిరిగి జన్మలేదో అట్టి దానిని అనుసరించవలను. అట్టి దారి అందు నడుచుటకు దారిచూపు మంచి గురువు సహాయం మిక్కిలి అవసరం. ఒకడు ఎంత పండితుడైనప్పటికీ, వేద వేదాంగాలను బాగా చదివినప్పటికీ తన గమ్యస్థానానికి సురక్షితంగా పోలేడు. మార్గదర్శియే ఉండి సహాయపడి సరైన దారి చూపిస్తే మార్గంలో ఉన్న గోతుల నుండి, అడవి మృగాల నుండి తప్పించుకుని సుగమముగా పయనించును. ఈ విషయంలో బాబా అనుభవము బాబాయే స్వయంగా చెప్పారు. ఇది మిక్కిలి చిత్రమైనది. దీని ప్రకారం జాగ్రత్తగా నడుచుకుంటే నమ్మకము, భక్తి, మోక్షము ప్రాప్తించును. అన్వేషణము. ఒకనొకప్పుడు మేము 4 మత గ్రంథాలు చదువుతూ ఆ జ్ఞానముతో బ్రహ్మము నైజము గురించి తర్కించ మొదలెడుతుంది. మాలో ఒకడు ఆత్మను ఆత్మచే ఉద్ధరించాలి కాని ఇతరులపై ఆధారపడకూడదు అన్నారు. అందుకు రెండవవాడు, మనస్సును స్వాధీనమందించుకున్నప్పుడే ధన్యుడని, మనము ఆలోచనల నుండి భావముల నుండి ముక్తులమైనచో మనకంటే వేరైనది ఈ ప్రపంచంలో మరేదీ లేదని చెప్పు. మూడవవాడు, దృశ్య ప్రపంచము సదా పరిణామశీలమైనదని, నిరాకారమే శాశ్వతమని, కావున సత్యాసత్య విచక్షణ అవసరమనియో చెప్పింది. 4వవారు అంటే బాబాగారు, పుస్తక జ్ఞానం ఎందుకు పనికిరానిది? మనకు విధింపబడిన కర్మను మనము పూర్తి చేసి తనువును, మనమును, పంచ ప్రాణాలను గురువు పాదాలపై పెట్టి శరణు వేడవలను. గురువే దైవము, సర్వమునా వ్యాపించినవాడు. ఇట్టి ప్రత్యయం ఏర్పడుటకు దృఢమైన అంతులేని నమ్మకం అవసరము అని బాబా చెప్పారు. ఈ ప్రకారంగా తర్కిస్తూ మేము 4 పండితులము భగవంతుని వెతుకుటకు అడవులలో తిరగన ఆరంభించాము. తక్కిన 3 వారు స్వతంత్ర బుద్ధిని ఉపయోగించి వెతక నిశ్చయించుకున్నారు. దారిలో ఒక వర్తకుడు మమ్మల్ని చూసి, ఇప్పుడు చాలా ఎండగా ఉంది, ఎంత దూరం వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగాను. అడవులు వెతకటానికని మేము జవాబిచ్చుతాము. ఏమి వెతుకుటకు పూనుకుంటది అని అతడు తిరిగి అడిగాను. ఏదో సందిగ్ధమైన యుక్తి జవాబిచ్చుతాము. ధ్యేయరహితముగా మేము తిరుగుత చూసి అతడు కనికరించి ఇలా అనను, అడవుల సంగతి పూర్తిగా తెలియకుండా మీ ఇష్టం వచ్చినట్లు తిరగరాదు. అడవులలో సంచరింపదలిచినచో మీ వెంట ఒక మార్గదర్శి ఉండే తీరాలి. అనవసరంగా ఈ ఎండవేళ్లప్పుడు ప్రయాసపడదరెందుకు? మీ రహస్యాన్వేషణము నాకు చెప్పనక్కర్లేదు. అయినా మీరు కూర్చోండి, భోజనం చేసి నీళ్లు తాగి కొంత విశ్రాంతి తీసుకుని పిమ్మట వెళ్ళొచ్చు, ఓపికతో ఉండండి అన్నారు. అతడెంత మృదువుగా మాట్లాడినా వాడిని నిరాకరించి నడువసాగితిని. మాకు అన్ని సంగతులు తెలియను, కావున ఇతరుల సహాయం అక్కర్లేదు అనుకున్నాను. అడవులు పెద్దవి, మార్గం లేనివి. చెట్లు దగ్గరగాను ఎత్తుగాను ఉండుటచే సూర్యరశ్మి లోపలకు ప్రవేశింపకుండను కనుక దారి తప్పి అటు ఇటు చాలాసేపు తిరిగాను. తుట్టపిటకు ఎక్కడి నుండి బయలుదేరామో అచ్చటికే అదృష్టవశాత్తు తిరిగి వచ్చాను. ఆ బంజారా తిరిగి కలుసుకుని ఇట్లనను, మీ తెలివితేటలపై ఆధారపడి మీరు దారి తప్పారు. చిన్నది కానీ పెద్దది కానీ సరైన మార్గం చూపటానికి మార్గదర్శి ఉండే తీరాలి. పుట్ట కడుపుతో ఏ అన్వేషణమూ జయప్రదం కాదు. భగవంతుడు సంకల్పించినదే మనకు దారిలో ఎవ్వరూ కలవరు. పెట్టిన భోజనం వద్దనకండి, వడ్డించిన విస్తరణి తోసివేయకండి. భోజన పదార్థములు అర్పించుటకు శుభసూచకము. ఇలా అంటూ తిరిగి మమ్మల్ని ప్రశాంతంగా భోజనం చేయమని బతిమాలను. నా మిత్రులు 3 ఆ మాటలను లక్ష్య పెట్టక భోజనం చేయకుండా ప్రయాణం సాగించారు. వారి హఠం ఆ విధంగా ఉండను. నేను మాత్రం ఆకలితోనూ దాహంతోనూ ఉండిని. బంజారా చూపించిన అసామాన్య ప్రేమకు లొంగిపోతుంది. మేమెంతో తెలివైన వారము అని అనుకుంటుంది కానీ దయాదాక్షిణ్యాలకు దూరమైతుంది. బంజారా చదువుకున్నవాడు కాదు, యోగ్యత లేనివాడు, తక్కువ జాతివాడు. కాని అతని హృదయము ప్రేమమయము, భోజనం చేయమని మమ్మల్ని వేడెను. ఈ విధంగా ఫలాపేక్ష లేకుండా ఎవరైతే ఇతరులను ప్రేమించదరో వారు నిజంగా నాగరికులని ఎంచి వాని ఆతిథ్యమును ఆమోదించుటయే జ్ఞానానికి ప్రథమ సోపానమని అనుకుంటుంది. మిక్కిలి మర్యాదతో అతడు పెట్టిన భోజనం నీళ్లు తిని నీళ్లు తాగితే ఏమి ఆశ్చర్యం! వెంటనే మా గురువుగారొచ్చి మా ఎదుట నిలిచారు. వారడుగుటచే జరిగిన వృత్తాంతమంతయే విసితపరిచితుంది. అప్పుడు వారు, నాతో వచ్చటకు ఇష్టపడదరా? మీకు కావలసినదేదో నేను చూపెదను. నా యందు విశ్వాసమున్న వారికే జయము కలుగును అన్నారు. తక్కిన వారు వారి మాటలకు సమ్మతింపక ఎక్కడికో వెళ్లారు. నేను మాత్రం వారికి గౌరవపూర్వకముగా నమస్కరించి వారి ఆజ్ఞకు లోబడిదిని. అంతటా వారు నన్ను ఒక బావి వద్దకు తీసుకుని వెళ్లారు. నా కాళ్లను తాడుతో కట్టి నన్ను తలక్రిందులుగా ఒక చెట్టుకు కట్టి బావిలో నీళ్లకు 3 అడుగుల మీదుగా నన్ను వేలాడదీశారు. నా చేతులతో కాని నోటితో కాను నీళ్లను అందుకోలేకుంటుంది. నన్ను ఈ విధంగా వేలాడకట్టి వారు ఎచ్చుకో వెళ్లారు. 4-5 గంటల తర్వాత వారు మరల వచ్చి నన్ను బావిలో నుంచి బయటకు తీసి ఎట్లుంటిది అని అడిగారు. ఆనందంలో మునిగి ఉంటుంది. నేను పొందిన ఆనందము నా వంటి మూర్ఖుడిట్లు వర్ణించగలడు అని జవాబిచ్చింది. దీన్ని విని గురువుగారు మిక్కిలి సంతోషం చెందారు. నన్ను దగ్గరికి చేరతీసి నా వీపును తన చేతులతో తట్టి నన్ను వారి వద్ద ఉంచుకున్నారు. తల్లి పక్షి పిల్ల పక్షులను జాగ్రత్తగా చూసినట్లు నన్ను వారు కాపాడారు. నన్ను తమ బడిలో చేర్చుకున్నారు. అది చాలా అందమైన బడి. అక్కడ నేను నా తల్లిదండ్రులను మరచితిని. నా అభిమానమంతయూ తొలగిన నాకు సులభముగా విమోచనం కలిగింది. గురువుగారి మెడను కౌగలించుకుని వారిని తదేక దృష్టితో ఎల్లప్పుడూ చూచుచుండవలన అనిపించింది. వారి ప్రతిబింబము నా కనుపాపలందు నిలవనప్పుడు నాకు కనులు లేకుండుటే మేలనిపించేవి. అది అటువంటి బడి. అందులో ప్రవేశించిన వారెవరూ రిక్తహస్తాలతో బయటకు రారు. నా గురువే నాకు సమస్తంగా తోచుచుండెను. నా ఇల్లు, నా ఆస్తి, నా తల్లిదండ్రులు అంతా వారే. నా ఇంద్రియములన్నీ తమ తమ స్థానాలు విడిచి నా కండ్లయందు కేంద్రీకృతమయ్యను. నా దృష్టి గురువునందు కేంద్రీకృతమయ్యను. నా ధ్యానమంతయూ నా గురువుగారిపైనే నిలిపితిని. నాకింకొక దాని యందు స్పృహ లేకుండెను. వారిని ధ్యానం చేసేటప్పుడు నా మనస్సు, నా బుద్ధి స్తబ్దమగుచుండెను. నిశ్శబ్దంగా వారికి నమస్కరించుచుంటుంది. ఇతర పాఠశాలలో పూర్తిగా మరొక విధమైన దృశ్యాలు కానవచ్చును. భక్తులు జ్ఞానం సంపాదించడానికి వెళ్లి ద్రవ్యాన్ని, కాలాన్ని, కష్టమును వ్యయం చేసేదరు. తుట్టతుటకు పశ్చాత్తాప పడదరు. అక్కడున్న గురువు తనకు గల రహస్యశక్తిని గురించి, తన రుజువర్తనం గురించి పొగుడుకుంటూ తన పావిత్ర్యమును ప్రదర్శించునే కాని హృదయం మృదువుగా ఉండదు. అతడు అనేక విషయాల గురించి మాట్లాడను, తన మహిమను తానే పొగుడుకోలేను. కాని అతని మాటలు భక్తుల హృదయమందు నాటవు, వారిని ఒప్పింపచేయవు. ఆత్మసాక్షాత్కారము అతనికి తెలియనే తెలియదు. అటువంటి బడులు శిష్యులకేమీ మేలు చేయను, వారికేమి లాభము? కాని పైన పేర్కొన్న గురువు మరొక రకం వారు. వారి కటాక్షంచే ఎట్టి శ్రమ లేకుండానే ఆత్మజ్ఞానము దాని మట్టుకది అదే ప్రకాశించను. నేను కోరుటకేమీ లేకుండాను, సర్వము దాని మటుకు అదే పగటి ప్రకాశం వలె బోధపడను. తల కిందగా కాళ్ళు మీదుగా ఉంచట వలన కలిగే ఆనందం గురువుకే తెలియను. నలుగురిలో ఒకడు కర్మఠుడు, అనగా కర్మలందు నమ్మకం కలవాడు. అతనికి కొన్ని కర్మలు, విధులు, నిషేధములు మాత్రమే తెలియను. 2వ వాడు జ్ఞాని, అతడు తనకున్న జ్ఞానానికి గర్వించువాడు. 3వ వాడు భక్తుడు, భగవంతుడికి సర్వస్వ శరణాగతి చేసినవాడు. భగవంతుడే సర్వమును చేయువాడని అతని నమ్మకం. వారిట్లు తర్కిస్తూ వివాదపడుచుండగా దేవుని సమస్య వచ్చింది. వారు తమకు తెలిసిన విద్యపై ఆధారపడి దేవుణ్ణి వెతకడానికి వెళ్లారు. వివేకానికి, వైరాగ్యానికి అవతారము శ్రీ సాయి ఆ నలుగురిలో ఒకరు. పరబ్రహ్మ స్వరూపులై కూడా వారెందుచేత ఇతరులతో కలిసి తెలివి తక్కువగా ప్రవర్తించారని ఎవరైనా అడగవచ్చు. ప్రజాభిప్రాయమును, వారి మంచిని సంపాదించుటకు వారికి ఒక ఉదాహరణము చూపుటకు వారిలా చేశారు. వారు అవతార పురుషులైనప్పటికీ ఒక సాధారణుడైన బంజారాను గౌరవించి అతని ఆహారాన్ని ఆమోదించారు. అన్నము పరబ్రహ్మ స్వరూపమని వారి నమ్మకం. బంజారా ఆహారమును నిరాకరించిన వారు కష్టముల పాలయ్యారు. గురువు లేనిదే జ్ఞానం సంపాదించడానికి వీలు కాదని వారు బోధించారు. తైత్తరీయోపనిషత్తు తల్లిని, తండ్రిని, గురువును గౌరవించి పూజించి మత గ్రంథములను అభ్యసించవలనని చెప్తోంది. ఇవే మన మనస్సును పావనం చేయటానికి మార్గాలు. మనస్సును పావనం చేయనిదే ఆత్మసాక్షాత్కారము పొందలేము. ఇంద్రియములు కానీ, మనస్సు కాని బుద్ధి కాని ఆత్మను చేరలేదు. ప్రత్యక్షము అనుమానము మొదలైన ప్రమాణాలు మనకు ఈ విషయంలో సహాయపడవు. గురువుగారి కటాక్షమే మనకు తోడ్పడును. ధర్మము అర్థము కామము మన కృషి వలన లభించు, కాని నాలుగవదగే మోక్షము గురువుగారి సహాయం వలనే పొందగలము. సాయి దర్బారులోకి అనేక మంది వచ్చి వారికి తెలియ విద్యలను ప్రదర్శించి వెళ్లేవారు. జ్యోతిష్కులు రాబోయే విషయాలను చెప్పేవారు. యువరాజులు, గౌరవనీయులు, సామాన్యులు, పేదవారు, సన్యాసులు, యోగులు, పాటలు పాడేవారు మొదలగువారు బాబా దర్శనానికై వచ్చేవారు. ఒక మహారు అంటే మాలవాడు వచ్చి జోహారు చేసి, "ఈ సాయి మా బాప్ అంటే తల్లి తండ్రి ఈ సాయి అని, వారు మన చావు పుట్టుకలను తుడిచివేయుదురని చెప్పారు. గారడివాండ్రు, గుడ్డివాండ్రు, చుట్టవారు, నర్తకులు, నాథ సంప్రదాయం వారు, పగటి దేశాల వారు కూడా అచ్చట సమంగా ఆదరింపబడుచుంది. తన వంతు రాగా ఆ బంజారా కూడా కనిపించను, తన పాత్రను ముగించను. మనం ఇప్పుడింకొక కథను విందాము. గోఖలే గారి భార్య ఉపవాసము. బాబా ఎన్నడూ ఉపవాసించలేదు. ఇతరులను కూడా ఉపవాసం చేయనిచ్చేవారు కాదు. ఉపవాసం చేసేవాని మనస్సు స్థిమితముగా ఉండదు. అట్టివాడు పరమార్థం ఎట్లు సాధించును? ఉత్తకడుపుతో దేవుని చూడలేను. మొట్టమొదట ఆత్మను శాంతింపచేయవలను. కడుపులో తడి కలగజేయు ఆహారం కాని పౌష్టిక శక్తి కాని లేనప్పుడు భగవంతుడు ఏ కళ్ళతో చూడగలము మనము? ఏ నాలుకతో పాడగలము? ఏ చెవులతో వాటిని వినగలము? ఎందుకు? మన అవయవాలన్నీ వాటి శక్తిని అవి సంపాదించుకున్నప్పుడు, అవి మంచి స్థితిలో ఉన్నప్పుడే మనము భక్తి మొదలగు సాధనములను ఆచరించి దేవుణ్ణి చేరగలము. కాబట్టి ఉపవాసము కాని మితిమించిన భోజనం కాని మంచిది కాదు. ఆహారంలో మితి శరీరానికి మనస్సు కూడా మంచిది. గోఖలే భార్య కానెట్కర్ భార్య శ్రీమతి కాశీబాయి వద్ద నుండి దాదా కేల్కర్కు జాబు తీసుకుని షిరిడీకి వచ్చింది. ఆమె బాబా పాదాల వద్ద 3 రోజులు ఉపవసించి కూర్చోవాలి అనే నిశ్చయంతో వచ్చింది. బాబా అంతకు ముందు రోజు కేల్కర్తో తన భక్తులను హోలీ పండగ నాడు ఉపవాసం చేయనీయను అని చెప్పి ఉండను. వారు ఉపవసించినచో బాబా యొక్క ఉపయోగం ఏమిటి అని అన్నారు. ఆ మరుసటి దినము ఆమె దాదా కేల్కర్తో వెళ్లి బాబా వద్ద కూర్చోగా బాబా వెంటనే ఆమెతో, "ఉపవాసం చేయవలసిన అవసరం ఏంటి? దాదా బట్టకింటికెళ్లి బొబ్బట్లు చేసి అతనికి పిల్లలకు పెట్టి నీవు కూడా తిను" అన్నారు. హోలీ పండగ వచ్చింది. దాదా కేల్కర్ భార్య బయట చేరను. కేల్కర్ ఇంట్లో వండుటకు ఎవరూ లేరు. కావున బాబా సలహాను సమయోచితంగా ఉండను. గోఖలే గారి భార్య దాదా బట్టు ఇంటికి వెళ్లి బొబ్బట్లు చేసను. ఆ రోజు అక్కడే ఉండను. ఇతరులకు పెట్టను, తాను తినను. ఎంత మంచి కథ, ఎంత చక్కని నీతి. బాబా సత్కారు. బాబా తన బాల్యంలో జరిగిన కథను ఈ విధంగా చెప్పను. "నా చిన్నతనంలో భుక్తి కొరకు వెతుకుచు బీడ్కాం వెళ్ళింది. అక్కడ నాకు బట్టలపై చేయు అల్లిక పని దొరికింది. శ్రమ అనుకోకుండా కష్టపడి పనిచేశాను. యజమాని నా పనికి సంతృష్టి చెందను. నాకంటే పూర్వం 3 కుర్రవాళ్లు పనిలో ఉన్నారు. మొదటివాడికి 50 రూపాయలు, రెండవ వాడికి 100 రూపాయలు, మూడవ వానికి 150 రూపాయలు. నాకు ఈ 3 మొత్తాలకు 2 ఇంతలు అనగా 600 రూపాయల జీతమిచ్చింది. నా తెలివితేటలు చూసి యజమాని నన్ను ప్రేమించి మెచ్చుకుని నిండు దుస్తులిచ్చి నన్ను గౌరవించను. తలపాగా, చెల్ల ఇవన్నీ ఇచ్చారు. వీటిని వాడకుండా జాగ్రత్తగా దాచుకున్నాను. మానవుడు ఇచ్చినది త్వరలో కమసిపోవును, కాని దైవమిచ్చేది శాశ్వతంగా నిలుచును. ఇంకెవ్వరిచ్చినది దీనితో సరిపోల్చలేను. నా ప్రభువు, "తీసుకో తీసుకో" అనను, కాని ప్రతివాడు నా వద్దకు వచ్చి తే తే అంటున్నాడు. నేనేమి చెప్తున్నానో గ్రహించువాడు ఒక్కడూ లేడు. నా సర్కారు యొక్క ఖజానా అంటే ఆధ్యాత్మిక ధనము నిండుగా ఉంది. అది అంచు వరకు నిండి పొంగిపోవచ్చున్నది. నేను, "త్రవ్వి ఈ ధనమును బండతో తీసుకోండి, సుపుత్రుడైన వాడు ఈ ద్రవ్యమంతా దాచుకునవలను" అన్నాను. కాని నా పకీరు చతురత, నా భగవాను లీలలు, నా సర్కారు అభిరుచి మిక్కిలి అమోఘమైనవి. నా సంగతేంటి? శరీరం మట్టిలో కలియను, ఊపిరి గాలిలో కలియను. ఇట్టి అవకాశం తిరిగి రాదు. నేనెక్కడికో వెళ్లేదను, ఎక్కడో కూర్చుండదను. మాయ నన్ను మిగుల బాధించుచున్నది. అయినప్పటికీ నా వారి కొరకు నేను ఆతురపడను. ఎవరైనా ఏవైనా సాధన చేసినచో తగిన ఫలితం పొందెదరు. ఎవరైతే నా పలుకులను నెత్తించుకుంటారో వారు అమూల్యమైన ఆనందాన్ని పొందుతారు. శ్రీ సాయినాథాయ నమః. 32వ అధ్యాయము సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.